സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
നാലാം അധ്യായം 38 ശ്ലോകം.
നഹി ജ്ഞാനേന സദൃശം പവിത്രമിഹ വിദ്യതേ തസ്വയം യോഗ സംസിദ്ധഃ. കാലേനാത്മനി വിന്ദതി
ആത്മജ്ഞാനം എലാ പൊന്താലി അനി കൃഷ്ണ പരമാത്മ ക്രിന്നടി ശ്ലോകంలో చెప్పారు. గురువును సమీపించి వినయ విధేయరత్నంతో గురువుకి సేవ చేసి శ్రవణం చేసి గురువు దగ్గర పరిప్రశ్నలతో ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అలా పొందినటువంటి వ్యక్తి సిద్ధిని పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అంతేకాదు ఆ పొందినటువంటి జ్ఞానం సంచిత ఆగామి కర్మల్ని భస్మం చేస్తుంది అన్నారు. ఎలాగైతే అగ్ని ఎండు కట్టెలను దహనం చేస్తుందో, యథా ఏధాంసి సమిద్ధ అగ్ని భస్మసాత్ కురుతే, అదే విధంగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి అన్ని కర్మలను, పాపకర్మలనే కాదు పుణ్యకర్మలను కూడా, పుణ్యమైనా కూడా మనిషిని బంధిస్తుంది, పుణ్యం కూడా జన్మకు కారణమే అవుతుంది. కనుక అటువంటి పుణ్యాన్ని కూడా దహిస్తేనే మనకు మళ్ళీ జన్మరాహిత్యం కలుగుతుంది. జన్మరాహిత్యం కలగాలి అంటే అటువంటి జ్ఞానాన్ని పొందాలి మనం. కర్మలనేవి లేకుండా ఉండేటటువంటి స్థితి, ఆ స్థితిలోనే మనిషికి మోక్షం ప్రాప్తి జరుగుతుంది. ఆ విధంగా చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఈ 38 శ్లోకంలో ఈ కారణము చేత, అంటే జ్ఞానము కర్మలను నాశనం చేస్తుంది కనుక అటువంటి జ్ఞానం చాలా పవిత్రమైనది అంటున్నారు. పవిత్రమే కాదు, జ్ఞానంతో పవిత్రమైనది మరొకటి లేదు ప్రపంచంలో. నహి జ్ఞానేన సదృశం పవిత్రం. జ్ఞానేన సదృశం, జ్ఞానంతో సమానమైనటువంటిది, దానితో సమానమై పవిత్రమైనటువంటిది నహి లేదు అంటున్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం. ఎక్కడ? ఇహ, ఈ లోకంలో. న విద్యతే, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఉండదు, ఇక ఉండబోదు. పవిత్రం చేసేవన్నీ కూడా గంగా నది లాంటిది, పవిత్రం అయినప్పటికీ కూడా భగవద్గీత ఇచ్చేటటువంటి జ్ఞానం ఉన్నది చూసారా, అది అన్నిటికంటే పవిత్రమైనది. గంగా స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం పోతుంది, పుణ్యం బంధమే కదా మళ్ళీ. కనుక గంగా స్నానం చేయడం మంచిదా ఇప్పుడు అని ప్రశ్న వేసుకుంటే, మామూలు మనుషులతో చూస్తే అది శ్రేష్టమే, పవిత్రమే గంగా స్నానం, మల నిర్మోచనం, పాపాన్ని పోగొడుతుంది, కానీ పుణ్యం ఇస్తుందే. గంగా స్నానం చేస్తే పుణ్యం ఇస్తుంది మళ్ళీ. కనుక స్వర్గలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, మళ్ళీ మళ్ళీ ఉన్నతమైన జన్మలు పొందాలనుకునే వాళ్ళకి గంగా స్నానం, మళ్ళీ జన్మ వద్దు అనుకునే వాళ్ళకి గంగా స్నానం కూడా ప్రతిబంధకమే. చూసారా? బయట చెప్పకండి ఈ విషయం, మన కోసం చెప్తున్నాను, క్లాసులో మాత్రమే. ఎందుకంటే లాజిక్ చూసారా? మరి గంగా స్నానం ఎందుకురా చేస్తున్నామంటే పుణ్యం వస్తుందండి అన్నాడు. పుణ్యం ఎందుకయ్యా అంటే, పుణ్యం వస్తే మంచి జన్మ దొరుకుతుంది మళ్ళీ నాకు, మంచి లోకాలకు వెళతాను, గొప్ప గొప్ప లోకాలకు వెళతాను, పైలోకాలకు వెళతాను, కనుక గంగా స్నానం చేస్తే మంచిదే కదా అని అంటారు. వేదాంతం ఏం చెబుతోంది? మంచిదే గంగా స్నానం చేస్తే, కానీ గంగా స్నానం ఇచ్చే పుణ్యం వలన మళ్ళీ జన్మ వస్తుంది కదా, మళ్ళీ ఆ జన్మ సంసారానికి కారణమవుతుంది కదా, కనుక అటువంటి పుణ్యం కూడా మాకు వద్దు. ఎందుకంటే పుణ్యం కూడా జన్మకి కారణమే కనుక, ఉన్నతమైన దేవతా జన్మ పుణ్యం వలన వస్తుంది, మనిషి జన్మ కూడా పుణ్యం ఉంటేనే వస్తుంది, కనుక మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, ఈ సంసార దుఃఖం తప్పదు. చూసారా? కాకపోతే హీనమైన జన్మలు పొందకుండా ఉన్నతమైన జన్మ పొందుతావు. ఉన్నతమైన జన్మైనా కూడా బంధమే కదా, అందులో కూడా కొంచెం దుఃఖం ఉంది కదా. కనుక మనం గంగా స్నానం చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? గంగామాత నాకు పుణ్యం వద్దమ్మా, జ్ఞానం ఇవ్వు అని చెప్పి గంగామాతను అడిగితే సదాస్తు అంటుంది ఆవిడ. మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అప్పుడు ఆమెవిడంటుందంటే, గంగా స్నానం చేసేటప్పుడు తథాస్తు నీకు జ్ఞానగంగ లభించుగాక గురువుగారి దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదువు అంటుంది గంగామాత. నీ పాపాలన్నీ కడిగేశాను, నీకు జ్ఞాన యోగ్యతనిస్తాను, గురువుగారి దగ్గరికి వెళ్ళి జ్ఞానగంగని జ్ఞానగంగలో స్నానం చేయి అంటుంది గంగామాత. అలా గనక మనం స్నానం చేస్తే, స్నానం చెయ్యొచ్చు తప్పులేదు, నదిలో స్నానం చెయ్యండి, కానీ చేసేటప్పుడు పుణ్యం కోసం చెయ్యదు. పాపాలన్నీ కడిగేసేయమ్మా, పుణ్యం నువ్వే తీసుకో, నాకు మాత్రం జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి అడిగితే ఆ గంగామాత కూడా ఆనందిస్తుంది. కనుక ఆవిడ మనకు ఏమిస్తుంది? జ్ఞాన యోగ్యతనిస్తుంది. అందుకని నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, ఈ లోకంలో జ్ఞానంతో పవిత్రమైనది మరొకటి ఏమీ లేదు అర్జున. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు తత్ స్వయం తత్ కాలేన, ఆ జ్ఞానం ఏం చేస్తుంది? తత్ ఆ జ్ఞానం కాలేన, కాలేని అంటే కొంతకాలం తరువాత, నువ్వు బాగా శాస్త్రం చదివిన తర్వాత, శాస్త్రం గురువుగారి దగ్గరికి వెళ్ళి బాగా శ్రద్ధతో చదివిన తరువాత, కాలేన కాలక్రమేణ స్వయం యోగ సంసిద్ధః విందతి. స్వయం అంటే నువ్వుకి నీవుగా స్వయంగా స్వయం యోగ సంసిద్ధః. యోగ సంసిద్ధః అంటే ఇక్కడ జ్ఞానాన్ని, నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటావు. కర్మయోగ ద్వారా, అష్టాంగ యోగ ద్వారా, లేక ఉపాసనా యోగ ద్వారా యోగ సంసిద్ధః. కర్మయోగ చేస్తే చిత్తశుద్ధి కలిగి, ఉపాసనా యోగం చేయడం వల్ల ఏకాగ్రత కలిగి చిత్త విక్షేపము పోతుంది, చిత్త మలము పోతుంది, యోగ సంసిద్ధుడు అయ్యి నువ్వు రెడీగా ఉన్న తర్వాత ఈ జ్ఞానమే పవిత్రమైనదని తెలుసుకొని నిష్కామ కర్మ చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే కాలేన తత్ స్వయం విందతి, ఆ ఆత్మ జ్ఞానాన్ని స్వయంగా పొందుతావు గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత. అందుకనే గురువుగారు కూడా నీ మనస్సుని మార్చలేరు, నువ్వే నీ మనస్సును మార్చుకోవాలి. గురువుగారు సహాయం చేస్తారే కానీ మన మనస్సుని మనమే మార్చుకోవాలి, శాస్త్రం వైపుకు మళ్లించుకోవాలి మన మనస్సుని. సమయాన్ని శాస్త్రానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనకున్న సమయంలో ఎంత సమయం మనం శాస్త్రం చదువుతున్నాం, మన యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం ఆత్మజ్ఞానానికి అని మనం ప్రశ్న వేసుకొని దానికి తగినట్లుగా మనం శ్రద్ధతో చదివితే మనం ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుతాం అన్నారు కృష్ణ పరమాత్మ. అది తెలుసుకోవాలి ముందు. జ్ఞానమే పవిత్రమైనది, ఆత్మజ్ఞానమే చాలా ముఖ్యమని తెలుసుకోవడానికే సమయం పడుతుంది. ఆ తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పొందడానికి కొంత సమయం పడుతుంది. తెలుసుకోవడానికి పొందడానికి వచ్చే సమయాన్ని లోపల మనకు ఆరోగ్యం ఉండాలి. మానసికంగా విజ్ఞానపరంగా మనకు శక్తి దార్ఢ్యత కావాలి, ఇంద్రియ పటుత్వం కావాలి, ఇవన్నీ ఉంచుకొని చదివి మనకు అర్థమైన తర్వాత అహం బ్రహ్మాస్మి అని చెప్పగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. కనుక అర్జున, ఇది పద్ధతి. నువ్వు ఈ విధంగా నువ్వు ఆత్మజ్ఞానాన్ని, శ్రేయస్సును పొందాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు 39లో కొన్ని సాధనాలు చెప్తున్నారు జ్ఞాన ప్రాప్తి కోసం. ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే సాధనాలు చెప్తాను విను అంటున్నారు. 39వ శ్లోకం, ఇంతవరకు క్రిందటి వారం చూసాం, 39వ శ్లోకం ఇప్పుడు చదువుతాం. అందుకని ఒక శ్లోకంలో చెప్తారు, జ్ఞానం అంటే మనం వినంగానే ఒక రోజుతో 2 రోజులతో 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు భగవద్గీత చదవంగానే జ్ఞానం ఇచ్చేయదు. జ్ఞానం రావాలి అంటే భగవద్గీత క్షుణ్ణంగా చదవాలి, ఏదేదోగా చదవడం కాదు, పద పదానికి అర్థాన్ని తెలుసుకొని దానిలో మనం జీర్ణించుకోవాలి, ఆ అర్థంలో జీవించాలి. తర్వాత ఉపనిషత్తులు చదవాలి, 10 ఉపనిషత్తులు కనీసం చదవాలి. తర్వాత కొన్ని ప్రకరణ గ్రంథాలు చదవాలి. తర్వాత బ్రహ్మసూత్రాలు సమయం ఉంటే, ఓపిక ఉంటే చదివితే ఇంకా మంచిది. ఇన్ని చదివిన తర్వాతనే అహం బ్రహ్మాస్మి జ్ఞానం వస్తుంది, అంత తేలిగ్గా రాదు జ్ఞానం అంటే. ఎన్ని కోర్సులు చదువుతున్నా మన పిల్లలు, ఎన్నిసార్లు పరీక్షలు రాస్తున్నారు వాళ్ళు, మనం మాత్రం ఏ పరీక్షలు రాయకుండా చదవకుండా పాస్ అవ్వాలి. ఎట్లా పాస్ అవుతాం? మనం కూడా కష్టపడి చదివితేనే పాస్ అవుతాం. మనం పాస్ అయితే మనకేమిటి డిగ్రీ? మోక్షం. మోక్షమే డిగ్రీ. శాంతం, ఆనందం, తృప్తి, పూర్ణత అన్నీ వస్తాయి. కనుక ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, నీకు ఒక పాదం అంటే ఒక కాలు భాగం అంటారు చూసారా, 1/4, 1/4, 1/4. జ్ఞానం నీకు గురువు గారి ద్వారా వచ్చేది 1/4 మాత్రమే. దానికి శ్లోకం ఏం చెప్తుందంటే, ఆచార్యాత్ పాదమాదత్తే. ఆచార్యాత్ గురువు నుంచి నీకు ఒక కాలు భాగమే. మనం తెలుగులో చెప్పాలంటే పావు వంతు అంటారు. ఒక పావు వంతు మాత్రమే గురువు గారి దగ్గర నుంచి మనకు విద్య లభిస్తుందిట. అయ్యో అదేమిటండి, ఆ 3/4 వంతు రాదా మరి? ఆహా రాదు, పావు భాగమే. పావు అంటే 1/4, కాలు భాగం అంటారు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం స్వమేధయ. పాదం స్వమేధయ, పాదం అంటే కాలు కాదు ఇక్కడ, పాదం అంటే ఇంకొక కాలు భాగం, ఇంకొక పావు భాగం. స్వమేధయ, నీ యొక్క మేధస్సు శక్తి వలన వస్తుంది. నీకు మేధస్సు తెలియక లేక, భాష తెలియక, పదాలు తెలియక, అక్షరాలు తెలియకపోతే మేధస్సు లేనట్లే కదా. నీ మేధస్సు కూడా అవసరం. ఒక పావు వంతు నీ సొంత మేధస్సు వల్ల వస్తుంది. పాదం స్వమేధయ. తర్వాత పాదం సబ్రహ్మచారిభ్య. ఇంకొక పాదం, ఇంకొక పావు భాగం మనం చదువుకునేటటువంటి, మనతో పాటు చదువుకునేటటువంటి స్నేహితులు ఉంటారు కదా, అదే విద్యను చదువుకునేవాళ్ళు, వాళ్లతో మనం చర్చించుకోవాలి. గ్రూప్ స్టడీ అంటారు చూసారా, మనకు బాగా సన్నిహితులైన వాళ్ళు, ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు, క్లాసుకి ఏం చెప్పారు స్వామిని వేళ చర్చించుకోవడం, దాని గురించి విషయాన్ని. పాదం సబ్రహ్మచారిభ్య, తోటి వాళ్లతో, తోటి స్నేహితులతో, ఆ సబ్జెక్ట్ చదివే వాళ్ళ దగ్గరనే మనం పంచుకోవాలి. పంచుకొని అట్లా విచారణ చేసుకుంటూ ఉంటే మనకు అది పెరుగుతుంది. ఇంకొక పావు భాగం, ఇప్పుడు 3/4 భాగం అయిపోయింది కదా, ఇంకా ఒక భాగం ఉంది, ఓ పావు భాగం. అది ఎలా వస్తుంది? పాదం కాలక్రమేణ. కాలక్రమేణ, పుష్పం ఇవాళ మొగ్గ రాగానే అది వికసించడానికి 1, 2, 3, 4 రోజులు పడుతుంది. మొదట మొగ్గలాగా వస్తుంది చూడండి, కొంచెం పెద్దదవుతుంది, తర్వాత కొంచెం కలర్ వస్తుంది, కొంచెం కనపడుతుంది పైకి, కొంచెం ఒక రెక్క విప్పుకుంటుంది, తర్వాత కొంచెం 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 అది విరుస్తుంది అన్నమాట, విత్తుకుంటుంది. జ్ఞానం కూడా అంతే, కాలక్రమేణ. అందుకని పరమార్థానంద స్వామీజీ వారు చెప్తుంటారు, చాలా రోజులు చదవాలి, పద్ధతిగా చదవాలి అని చెప్పి చెప్తుంటారు. చాలా కాలం చదవాలి, కాలక్రమేణే వస్తుంది జ్ఞానం. కానీ రాత్రికి రాత్రిగా రాదు. చిన్మయానంద స్వాములు వారు అంటారట, ఇది ఒక విప్లవం కాదు, జ్ఞానం అంటే ఒక వికాసం అన్నారు. ఇట్ ఇస్ నాట్ ఏ రివల్యూషన్ బట్ అన్ ఇవల్యూషన్ అంటారు. అది ఒక విప్లవం కాదు. రాత్రికి రాత్రి నేను బ్రహ్మన్ అయిపోను అయిపోతాను, రేపు పొద్దుటికల్లా నా జ్ఞానం వస్తుంది, అట్లా ఏమీ రాదు. ఒకేసారిగా రాదు, చిన్నగా వికసిస్తుంది. ఆత్మజ్ఞానం వికసిస్తుంది, సమయం పడుతుంది. పాదం కాలక్రమేణచ ఆచార్యాత్ పాదం ఆదత్తే పాదం స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణచ. కనుక ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా మన దగ్గర. ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి, పావు భాగం పొందాలి, తర్వాత మన మేధస్సును పెంచుకోవాలి, నోట్స్ రాయడం, తిరిగి తిరిగి చదవడం, పుస్తకం అన్నీ చూసుకుంటూ ఉండడం, ఎక్కడెక్కడ ఏం పాయింట్స్ ఉన్నాయి, ఏం సబ్జెక్ట్ ఉంది, ఇవన్నీ ఆలోచించాలి. ఏమీ చేయకుండా ఊరికే క్లాసులోకి వచ్చి కూర్చుంటే జ్ఞానం రాదు. సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. తోటి వాళ్లతో పంచుకుంటూ ఉండాలి, మనకు తెలిసినంత వరకు సందేహాలు తీర్చుకుంటూ ఉండాలి. తర్వాత కాలక్రమంగా మన జ్ఞానం వస్తుంది. అంత ఓర్పు కావాలి, ముందు ఓర్పు ఉండాలి, చాలా ఓర్పు కావాలి. ఓర్పు లేకుండా ఈరోజు పుష్పం అంతా వికసించాలని చెప్పి లాగితే ఏమవుతుంది? ఆ పుష్పం అందంగా ఉంటుందా? తనలో పెట్టుకోగలమా? ఈ జ్ఞాన పుష్పం కూడా అంతే, తనంతట తానుగా వికసించాలి, చిన్నగా వికసిస్తుంది అన్నమాట. అలా వికసించిన రోజు మనకు తెలుస్తుంది, ఆహా ఎంతటి జ్ఞానం, ఎంతటి ఆనందం తెలుస్తుంది. ఇంతటి జ్ఞానాన్ని పొందాలంటే సాధనాలు ఉన్నాయి అర్జున, తెలుసుకో అంటున్నారు. చదువుతాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అశిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ జ్ఞానం లభతే. మొదట కావాల్సినటువంటి సాధనం ఏమిటో తెలుసా జ్ఞానానికి? శ్రద్ధ. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలిగిన వాడు, బలవాన్ అంటే బలం ఉన్నవాడు బలవాన్, ధనవాన్ అంటే ధనం కలిగిన వాడు ధనవాన్, శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలిగిన వాడు శ్రద్ధావాన్. అర్జున, ఈ పవిత్రమైన జ్ఞానాన్ని పొందాలంటే మొదటి అర్హత ఏమిటో తెలుసా? అది శ్రద్ధ. ఇంగ్లీష్లో ట్రస్ట్ అంటారు. నమ్మకం కావాలి, నమ్మకం ఉండాలి మొదట. ఏ అనుబంధమైనా కూడా భార్యకు భర్త కానీ, పిల్లలు తల్లిదండ్రులు, అక్కయ్య అన్నయ్య తమ్ముడు చెల్లెలు, స్నేహితులైన మనిషికి కావాల్సింది ఏమిటి అంటే నమ్మకం, ట్రస్ట్ అంటారు. ఆ ట్రస్ట్ ఉండడమే శ్రద్ధ అంటాం మనం. శ్రద్ధ అనేది చాలా గొప్ప పదం. శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం వస్తుంది అన్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేని వాడికి చదువు వస్తుందా? మనం ఏమంటాం, ఒరే వాడికి శ్రద్ధ లేదురా అందుకనే చదువు రావడం లేదు అంటారా లేదా? చదువు మీద శ్రద్ధ పెట్టరా అంటుంటాం మనం. చదువు మీద శ్రద్ధ పెట్టడం అంటే ఏమిటి? దాని మీద విశ్వాసం కావాలి మనిషికి. ఇంకొక పదం ఏమిటంటే శ్రద్ధకి విశ్వాసం. ఈ జ్ఞానమే నాకు శ్రేయోదాయకం. ఎలాగైతే పిల్లవాడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు చదివేటప్పుడు నేను చదువుకొని పైకి రావాలి, ఈ చదువు వల్లనే నాకు మంచి పురోభివృద్ధి ఉంటుంది, నా జీవితంలో ఇంకా పైకి వెళ్ళగలుగుతాననే నమ్మకం ఉంటేనే కదా చదువుతాడు, అలా లేకపోతే చదవగలడా? ఆ నమ్మకం మునిసి గురి పెట్టుకుంటూనే చదవాలి. ఆ చదివేటప్పుడే ఎలాగైతే ఒక వ్యక్తి ఉద్యోగం చేసేటప్పుడు నెలంతా దేన్ని ఆశిస్తూ చేస్తాడండి ఉద్యోగం చేసేవాడు? 30th 29th 30th నాకు 1000 జీతం వస్తుంది. ఇప్పుడు చాలా జీతాలు కూడా పెంచారు కదా పైగా. పని చేస్తున్నంతసేపు కూడా లోపల ధ్యానం. నెల అయ్యేటప్పటికి ఇంత శాలరీ వస్తుంది, నా చేతికి ఇంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో ఈ ఖర్చులు పెట్టాలని చెప్పి చేస్తున్నాడా లేదా? ఎంత విశ్వాసం చూడండి. పని చేస్తున్నంతసేపు కూడా మనసులో బ్యాకప్ గా మైండ్ ఏమున్నది? మనీ మనీ మనీ. అందుకనే చేస్తున్నాడు శ్రద్ధగా. పని మీద ఇంట్రెస్ట్ ఉండే చేస్తున్నాడు, ధనం మీద ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నాడు, అదే శ్రద్ధ. ఆ ధనం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పని శ్రద్ధగా చేస్తాం. ఇప్పుడు మనకేమిటి, ఇక్కడేం డబ్బులు రావు మనకు. మనకు మోక్షము, జ్ఞానము, ఆత్మజ్ఞానం, ఆనందాన్ని, పూర్ణతని ఇచ్చేటటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది అనేటటువంటిది మనస్సులో గనక ఉంటే మన శ్రద్ధతో చదువుతాం, లేకపోతే శ్రద్ధ ఉండదు. శనివారం వచ్చింది, వచ్చిందా, ఓహో రేపు శనివారమా, క్లాసు వెళ్ళాలా అంటే శ్రద్ధ లేదు అని అర్థం. సోమవారము శనివారం గుర్తుంటుంది, మంగళవారం కూడా శనివారం గుర్తుంటుంది, బుధవారం, శుక్రవారం, అన్ని రోజులు శనివారం 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 గుర్తుందనుకోండి, క్లాస్కి వెళ్ళాలనిపించింది అనుకోండి, అప్పుడు శ్రద్ధ ఉన్నది అని అర్థం. అది శ్రద్ధ అంటే. శ్రద్ధ ఉన్న తర్వాత కూడా కష్టమైనా సరే ఏదో ఒక విలువ చూసుకొని క్లాసుకి వెళ్ళి తీరాలి అనేది శ్రద్ధ. అలాంటి శ్రద్ధ, ఒక నమ్మకం, ట్రస్ట్ ఉండాలన్నమాట శాస్త్రం మీద. శాస్త్రం మీద శ్రద్ధ లేకపోతే, గురువు మీద శ్రద్ధ లేకపోతే మనకు మోక్షం రాదు. మనకు మోక్షం రావాలి అంటే దేని మీద శ్రద్ధ కావాలి? మనకు మోక్షం దేని ద్వారా వస్తుంది? శాస్త్రం ద్వారా వస్తుంది. శాస్త్రం ఎలా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. కనుక మన శ్రద్ధ దేని మీద పెట్టాలి? శాస్త్రం మీద, గురువు మీద శ్రద్ధ పెట్టాలి. కనుక అర్జున, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గురువు మీద ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, భక్తి ఉంటుందో, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. గురువు చెప్పేటటువంటి శాస్త్రం మీద అత్యంత భక్తి ఎవరికి ఉంటుందో, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అది ఇక్కడ శ్రద్ధావాన్ అంటే. శ్రద్ధావాన్ గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అన్నారు తత్వబోధలో. గురు వేదాంత వాక్యేషు విశ్వాస, విశ్వాసం ఉంచాలి. మా గురువు గారు చెప్తున్నారంటే అది పరమ సత్యం. వారు శాస్త్రంలోనే చెప్తున్నారు, నాకేదో అర్థం కావడం లేదు కానీ దాన్ని అర్థం చేసుకోవాలి నేను అనేటటువంటి శ్రద్ధ కావాలి. అది రెండవది. ఏంటి సాధనం అంటే? తత్పర. తత్పర అంటే జ్ఞానపర. ఆ జ్ఞానమే కావాలి నాకు, జ్ఞానమే జ్ఞానమే కావాలి అని చెప్పి దాని మీదనే ఉండాలి ధ్యాస. ఎట్లాగైతే ఇల్లు కట్టేవాడికి ఇంటి మీద ధ్యాస ఉంటుంది, పెళ్లి చేసుకునేవాడికి పెళ్లి మీద ధ్యాస ఉంటుంది, ఉద్యోగం పొందాలనుకునేవాడికి ఉద్యోగం మీద ధ్యాస ఉంటుంది, అలా ఉంది కదా. ఇప్పుడు మనకేమిటి ధ్యాస? శాస్త్రం చదివేవాళ్ళకి జ్ఞానం మీదనే ధ్యాస, ఇంకా దేని మీద ఉండకూడదు. అవన్నీ ఉన్నా కూడా సెకండరీ. మెయిన్ ధ్యాస ఏమిటి అంటే ఇదే. అలా ఉండాలి. తత్పర గురు ఉపాసనాదౌ అభియుక్త, తీవ్ర ముముక్షుత్వం అని అర్థం. తత్పర అంటే అదే పరం, అదే గమ్యం, జ్ఞానమే గమ్యం. గురువుని ఉపాసించడం, గురు ఉపాసనాదౌ అంటే గురువు ఉపాసన అంటే గురువుని ధ్యానించాలి, గురువుని పూజించాలి, గురువు చెప్పే వాక్యాలని అలా తీసుకోవాలి, గురువు చెప్పే వాక్యాలని అమృత వాక్కులుగా తీసుకోవాలి. స్వర్ణంతో లిఖిస్తే ఎట్లా అంటే స్వర్ణ అక్షరాలు అంటారు చూసారా, అలా తీసుకోవాలి గురువు గారి వాక్యాన్ని. బంగారానికి ఎంత విలువిస్తాం? అమ్మో బంగారం. మా గురువు గారి వాక్యాలు అమ్మో గురువు గారి వాక్యాలు, అంత వాక్యాలకి విలువ ఉండాలి. స్వర్ణ వాక్యాలు అవి, స్వర్ణంతో లిఖించినట్లు అన్నమాట గురువు గారి వాక్యాలు. నీటి మీద రాసినట్లు కాదు, శిలాఫలకంలాగా. రాయి మీద రాస్తే మళ్ళీ తిరుగుతుందా? సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం ఆ రాయి మీద రాసినటువంటిది అట్లాగే ఉంటుంది, శిలాఫలకంలాగా. అందుకని మా గురువు గారి నోట్లో నుంచే వచ్చే ప్రతి వాక్యం కూడా శిలాఫలకమే కానీ నీటి మీద రాసినట్లుగా కాకూడదు, అలా ఉండాలి. అలా ఉంటే తత్పర అని అర్థం. అది గురు ఉపాసన అంటే. గురు ఉపాసన అంటే పూజ చెయ్యాలి, గురువుకి సేవ చెయ్యాలి, ఆ రెండు చేస్తాను కానీ అండి శాస్త్రం చదవనంటే ఏం ప్రయోజనం? శాస్త్రము చదవాలి, గురువు గారు చెప్పే వాక్యాల మీద శ్రద్ధ కావాలి, సేవ చెయ్యాలి, రెండు కావాలి. అది తత్పర. ఇది రెండవ సాధనం. మూడవ సాధనం ఏంటి జ్ఞానానికి అంటే సంయతేంద్రియ. సంయమం అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. విషయేభ్యః నివర్తితాని యస్య ఇంద్రియాణి, ఎవరి ఇంద్రియాలైతే విషయాల నుంచి శబ్దస్పర్శ రూపరసగంధ విషయాల నుండి ప్రాపంచిక విషయాల నుండి వెనుకకు లాగబడుతుందో, ఎవరి మనస్సు అయితే వాటి ప్రత్యాహారం అంటాం అష్టాంగ యోగంలో, ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రాపంచిక విషయములకు పోకుండా మనకి ఎంతవరకు అవసరం ఈ శరీరం నిలవడానికి అంతగానే వాడుకోవాలి ప్రపంచాన్ని మనం. అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు దానికి, మన సమయాన్ని అంతకంటే కేటాయించకూడదు. ఈ శరీర పోషణకి ఎంత కావాలో అంతవరకే, అంతకంటే వ్యవహారం కానీ అంతకంటే ఎక్కువ ధనం కానీ అంతకంటే ఎక్కువ పొజిషన్స్ కానీ ఉంటే మనకు భారం, అవి భారం అవుతాయి. భారం కాకూడదు, మనం సంపాదించిన ధనం మనకు భారం కాకూడదు, మన శరీరం మనకు భారం కాకూడదు, మన ఇల్లు మనకు భారం కాకూడదు, మనకున్న పొజిషన్స్ మనకు భారం కాకూడదు. అవన్నీ నాకు తాత్కాలిక రక్షణ కోసమే పెట్టుకున్నవే కానీ నాకు భారం అయితే నాకెందుకండి అవి? ఇప్పుడు కారులో వెళుతున్నాను, కారు నాకు సహాయపడాలి కానీ కారు ట్రబుల్ ఇస్తుంటే కారు నాకు భారమై కూర్చుంటుంది కదా, అది నాకు ఉపయోగపడాలి అంతే. అంతేగాని ప్రతిసారి ట్రబుల్ ఇస్తుంది అనుకోండి, ఆ కారు వల్ల నాకేమిటి ప్రయోజనం? తలనొప్పి వస్తుంది. పైగా ఇల్లు కూడా అంతే, ధనమైనా అంతే, మనుషులైనా కూడా అంతే. సంబంధ బాంధవ్యాలు కూడా మనల్ని బంధించకూడదు, అవన్నీ మనకు సహకారాలుగానే ఉండాలి. కానీ తల్లి కానీ తండ్రి కానీ అమ్మ కానీ నాన్న కానీ పిల్లలైనా సరే ఎవరైనా సరే ఇవన్నీ కూడా బంధం కాకూడదు మనకు, అవన్నీ సహకారంగా ఉండాలి. బంధం అయితే కష్టం అవుతుంది జీవితంలో, అర్థమైంది? అందుకని వాటిట్లో వెదగాలి మనం, పైకి రావాలి. ఇది చాలు, నాకు ఇది చాలు, ఇది చాలు అనాలి, అందులో బంధంలో పడిపోకూడదు. అది అర్థం ఇక్కడ. సంయతేంద్రియ అంటే అర్థం చూడండి, ఈ విధంగా ప్రాపంచికమైనటువంటి బంధనాల నుంచి మనస్సును నిగ్రహించినప్పుడు మనిషికి మోక్షం వస్తుంది. అర్జున లభతే జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. మన యొక్క ఆత్మశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని మనం కాపాడుకోవాలి, దాన్ని వృధా చేసుకోకూడదు. స్పిరిచువల్ ఎనర్జీ అంటారు. ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఉంది చూస్తారా, మన సమయం, మన మేధస్సు, మన శారీరక శక్తి, మానసిక శక్తి, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి ఉపయోగపడుతూ ఉండాలి. కానీ అనాత్మ విషయాలకి వేస్ట్ కాకూడదు. అది స్పిరిచువల్ ఎనర్జీని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అలా కనుక చేసుకోలేకపోయినామంటే ఏమవుతుందంటే మన శక్తి అంతా కూడా అనవసరమైన వాటికి వృధా అయిపోయి ఆత్మజ్ఞానానికి వచ్చేటప్పుడు, క్లాసుకు వచ్చేటప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకంటే మన శక్తిని అంతా అక్కడ ఉపయోగించుకున్నాం, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైపోయింది? ఎనర్జీ లేదు. ఏమైపోతుంది శరీరం? మనసు అలసిపోయింది, శరీరం అలసిపోయింది. ఎందుకంటే అక్కడ అలసిపోయింది కదా అన్నిటి విషయాల్లో, ఇక్కడికి వచ్చేటప్పటికి నిద్రపోతుంది. అందుకని శరీరం అతిగా అలసిపోకూడదు, మనస్సు అలసిపోకూడదు, బుద్ధి కూడా అలసిపోకూడదు అనవసరంగా. దాన్ని కాపాడుకొని జాగ్రత్తగా తెచ్చి ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి. అలా ఉండాలి శరీర తేటలుగా, ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, సంవత్సరాల తరబడి. లబ్ధ్వా లభతే జ్ఞానం, జ్ఞానం లబ్ధ్వా, ఈ విధంగా మూడు సాధనాల వల్ల జ్ఞానం పొందుతాడు. జ్ఞానం పొందిన తర్వాత అచిరేణ పరాం శాంతిం అధిగచ్చతి. అచిరేణ త్వరగా, వెంటనే శీఘ్రంగా, అచిరేణ అంటే శీఘ్రంగా, అధిగచ్చతి పొందుతాడు. ఏం పొందుతాడు? పరాం శాంతిం, పరమ సుఖాన్ని పొందుతాడు, ముక్తిని పొందుతాడు. అవిద్య కారణమైనటువంటి కామ కర్మల నుంచి బయటపడతాడు, అన్నిటి నుంచి బయటపడతాడు అని అర్థం. అది అక్కడ అర్థం. దీని తర్వాత శ్లోకం చదువుతాం, 40వ శ్లోకం. అగ్నిశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి.
నాయం లోకోస్తిన పరః. న సుఖం సంశయాత్మనః
ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకానికి పూర్తిగా వ్యతిరేకం. సంశయ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధకు ఆపోజిట్ ఏమిటో తెలుసా? సంశయం. నమ్మకం లేదు అంటే ఏమిటి? సంశయం ఉన్నది అర్థం. శ్రద్ధ లేదు అంటే సంశయం ఉన్నది, సందేహంతో ఉన్నవాడికి జ్ఞానం రాదు. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది అర్జున. ఒక వ్యక్తికి శ్రద్ధ కనుక లేకపోతే, నమ్మకం లేకపోతే, శాస్త్రం మీద గురువు మీద నమ్మకం లేకపోతే, శ్రద్ధ లేకపోతే వాడికి జ్ఞానం రాదు. జ్ఞాన సంగతి తర్వాత అసలు ఈ లోకంలోనే వాడికి శాంతి ఉండదు. ఈ లోకంలోనే వాడు అభివృద్ధిని పొందలేడు. మామూలు విషయాలకి ప్రాపంచికంగా కూడా అతను ఎదగలేడు. సంశయాత్మ వినశ్యతి. డౌటింగ్ థామస్ అంటారు చూసారా, ఎప్పుడు అనుమానం అనుమానం. మన వాళ్ళు ఏమంటారు తెలుగులో తెలుసు అనుమానాన్ని? అనుమానం పెనుభూతం. బిగ్ ఘోస్ట్ అది పెనుభూతం. భూతం కనుక ఆవహిస్తే ఎట్లా ఉంటుంది వాడికి? అలా ఉంటుంది అనమాట. మర్కటస్య సురపానం మధ్య వృష్టిక దంశనం. ఒక కోతికి తేలు కరిచిందిట, తన్మధ్య భూత సంచారం. తేలు గరిచిన కోతికి అది సారాయి తాగిందిట, మద్యపానం చేసింది, ఆల్కహాల్ తాగింది. ఆల్కహాల్ తాగి తేలు గుట్టిందిట, తర్వాత భూతం పట్టుకుంది దాన్ని, భూత సంచారం. ఇంకేమని చేస్తుంది ఆ కోతి? యద్వా తద్వా భవిష్యత్ అన్నారు. ఏదైతే అవుతుందో అది అవుతుంది అంతే. మన మనస్సు కూడా కోతి లాంటిది. అనవసరంగా అనుమానాలు, సందేహాలు, సంశయాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అనుకోండి, నిద్ర పట్టకుండా. వెళ్ళికి వస్తే నిద్ర రాదు కదా. ఎందుకంటే అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయండి, అన్ని అనుమానాలే. జ్ఞాపకాలు ఏముంది బాబు? పిచ్చి జ్ఞాపకాలు, పనికిరాని జ్ఞాపకాలు, అన్ని అనుమానాలే. అనుమానం పెనుభూతంలాగా వాడిని నిద్రపోనీయకుండా, నిద్రపోవాకు నిద్రపోవాకు అని చెప్పి వాడిని నిద్ర రానియకుండా చేసి, ఆరోగ్యం పాడు చేసి, మనస్సును పాడు చేసి అన్ని చేస్తుంది మనస్సు. సంశయం అనేది కూడా ఒక పెనుభూతం అన్నారు మన వాళ్ళు. సందేహం, సందేహ పడటం, మనిషి మీద సందేహ పడటం పెనుభూతం లాంటిది. ఆ వ్యక్తి సుఖంగా ఉండలేడు, ఎవరిని సుఖంగా ఉండనివ్వడు. అందుకని సంశయించే వాళ్ళ దగ్గర ఉండకూడదు మనం. డౌటింగ్ ఉండే వాళ్ళ దగ్గర మనం స్నేహం చేయకూడదు. వాళ్ళతో ఎక్కువసేపు ఉన్నామంటే మనకు కూడా పట్టుకుంటుంది ఆ రోగం. ఏది? సంశయ రోగం. తొందరగా నమ్మలేము ఎవరిని. అయితే నమ్మడం అనేది కొంత రిస్కీ ఫ్యాక్టర్. ఊరికి నమ్మేశామనుకోండి అందరినీ, మోసపోతాం మళ్ళీ, అది కష్టమే. ఇప్పుడు ఏం చేయాలండి? నమ్మినా కష్టమే, నమ్మకపోయినా కష్టమే. అందుకని జాగ్రత్తగా నమ్మాలి. భగవంతుడా మమ్మల్ని రక్షించు, నువ్వే కాపాడాలి నాయన అని చెప్పి మనం కూడా ఆలోచించి కొంతవరకు. మరి భార్యాభర్త అంటే అదే కదండి, ట్రస్టే కదా. మనిషికి మనిషికి మధ్యలో ఏమిటి ఉంది చెప్పండి? నమ్మకమే కదా. ఆ నమ్మకమే లేకపోతే మనిషి మనిషి జీవించగలడా అసలు? కనుక అనుమానాలతోనే మన మనస్సంతా వృధా చేసుకొని మన శక్తిని అంతా పోగొట్టుకుంటాం. పొందవలసినంతా పోతుంది మనకు. అందుకని భగవంతుని ఏం ప్రార్థించాలి? ఈ సందేహం సంశయం అనేటువంటి తీసేయి. అనేక సందేహాలు కుటుంబంలో, ఎన్నో సందేహాలు ఒక వ్యక్తి మీద, మన ఉద్యోగం మీద మనకు సందేహం, మన మీదనే మనకు సందేహం ఒక్కోసారి, అది వేరే. అవతల వాళ్ళ మీద సందేహం, మన మీద మనకే సందేహం. ఇంటికి తాళం వేసి వచ్చానా లేదా ఇవాళ? తాళం అట్టకి పెట్టుకుని బ్యాగులు వేసుకొని వచ్చేస్తాం తాళం వేయకుండా. గ్యాస్ ఆపాయనా లేదా సందేహం. ఒక ఆవిడకైతే ఎప్పుడు చేతులు కడుక్కుంటూనే ఉంటుంది, కడుక్కున్నాడో లేదో అని చెప్పి కడుగుతూనే ఉంటుంది సందేహం. ఉప్పు వేశానో లేదో అని చెప్పి సందేహం. మరి వేశామనుకో సందేహం వస్తే నష్టం కదా. అందుకని కొంచెం నమ్మకం ఉండాలి. అతి సందేహం పనికిరాదు. ఎంతవరకు సందేహం అంటే కొంతవరకు చూద్దాం, ట్రై చేద్దాం అంతే. అంతేగాని అతి నమ్మకం అంటే రిస్క్. శ్రద్ధ లేకపోతే కష్టం, అందుకని జాగ్రత్తగా నడవాలి జీవితం అంటే. అర్జున సంశయాత్మ అశ్రద్ధదాన, అక్కడ శ్రద్ధవాన్ అన్నారు, ఇక్కడ అశ్రద్ధదాన అంటే శ్రద్ధ లేనివాడు. సంశయాత్మ సంశయంతో ఉన్నవాడు, అక్కడ తత్పరహ అన్నాం, ఇక్కడ సంశయం. శాస్త్రమా, గురువు గారా, మోక్షమా, వస్తుందా, శాస్త్రంలో ఏం చెప్పుంది, శాస్త్రం చెప్తున్నది నేను బ్రహ్మాండం అంటుంది, ఇదంతా నిజం కాదు అని అనుకున్నాం అనుకోండి, శాస్త్రం మీద నమ్మకం లేదు, గురువు గారి మీద నమ్మకం లేదు, ఏముంటుంది మనిషికి అంటే సంశయం ఉంటుంది. సంశయమాత్మ వినశ్యతి, నశిస్తాడు. అంతేకాదు నా అయం లోక అస్తి నా పరహ అపి అస్తి. అయం లోక అంటే ఈ లోకంలోనూ సుఖంగా ఉండలేడు, ఈ లోకంలో కూడా అన్నీ ఉంటాయి కానీ సుఖం ఉండదు. ఈ లోకంలో ఉన్న కుటుంబంలో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా సుఖం లేదే. కారణం ఏమిటంటే మన మనస్సు చీడ పురుగులాగా మనల్ని బాధిస్తూ ఉంటుంది. అందుకని మనస్సును ఎప్పుడు భగవంతుడికి అష్టాంగయోగ అభ్యాసానికి జపం తపం అన్నీ చేస్తూ దాన్ని శుద్ధి చేసుకోకపోతే మనల్ని పీడిస్తుందన్నమాట. మనస్సు కుమ్మరి పురుగులాగా అంటారు చూసారా, కుమ్మరి పురుగు తొలుస్తుంటుంది, అట్లాగే మన మనస్సు తొలుస్తూ ఉంటుంది కుమ్మరి పురుగులాగా. అదొక పురుగు ఉంది రండి, దీన్ని తొలుచుకుంటూ పోతుంది, అది డొల్లైపోతుంది చూసారా, ఆ చెక్కని అది తొలుచుకుంటూ పోతుంది, డొల్ల చేస్తుంది అనమాట. మన శరీరాన్ని మనస్సుని అంతా కూడా డొల్ల చేస్తుంది ఈ సంశయం అనేటువంటిది. అలా ఉండకూడదు. ఇహాపి సుఖం నాస్తి పరహ, పోనీ ఏమన్నా పైలోకాల్లో అన్న ఏమన్నా ఉంటుందా అంటే అక్కడ లేదు. కనుక మనం శ్రద్ధతో ఈ యొక్క యజ్ఞయాగాదులు పూజా జపాలు చేస్తున్నాము అంటే కనీసం పరలోకంలో పైలోకాల్లో అయినా కనీసం మనకు మంచిది లభిస్తుంది. ఇక్కడ కొంచెం నమ్ముతూ మనుషులతో శ్రద్ధతో మనిషి నమ్మకం ఉండి చేస్తూ ఉంటే ఇక్కడ సుఖం ఉంటుంది. ఇక్కడ నమ్మకం లేదు, వేదాల మీద నమ్మకం లేదు, పూజల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, నీకు పరలోకంలోనూ సుఖం ఉండదు, ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల కూడా సుఖం ఉండదు నీకు. ఇహాపి అయం లోక న అస్తి అంటే ఈ లోకంలో కూడా సుఖం ఉండదు, పరలోకంలో కూడా సుఖం లేదు. ఎవరికి? సంశయాత్మన న సుఖం. ఇంకా వాడికి ఆత్మజ్ఞానం ఏమొస్తుంది? ఇక్కడే సుఖం లేదు వాడికి, పైలోకంలోనూ సుఖం లేదు, అట్లాంటి వాడికే జ్ఞానం వస్తుంది? రానే రాదు. కనుక అర్జున సంశయాన్ని పోగొట్టుకో, సంశయం పెట్టుకోవాకు మనస్సులో. నమ్ము, నేను చెప్పే మాటలు నమ్ము, నమ్మితే ఎప్పుడు చెడిపోడు కదా మనిషి, నమ్మిన వాడు ఎప్పటికీ చెడిపోడు అన్నారు, అందుకే నమ్మాలి. తర్వాత శ్లోకం, యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మబంతం న కర్మాణి నిబధ్యంతి ధనంజయ. ఈ 40వ శ్లోకంలో 2వ లైన్లో అయం లోక నాస్తి పరలోక నాస్తి సుఖం నాస్తి అనేది మూడు విధాలుగా చెప్పుకోవాలి మనం. అయం లోక నాస్తి అంటే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు కూడా ఉండవు, అదొకటి. న పరహ అంటే స్వర్గ సుఖము ఉండదు. న సుఖం అస్తి అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ అంటారు, ఈ సుఖం కూడా మోక్ష సుఖం కూడా ఉండదు. అన్ని పోయినాయి, మూడు సుఖాలు అవుట్. ఈ లోకంలో సుఖం లేదు, పై లోకంలో సుఖం రాదు, మోక్ష సుఖము లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అందుకని మనం ట్రస్ట్ అనేది అన్అవాయిడబుల్ అంటారు, దాన్ని తప్పించుకోలేము, దాన్ని నమ్మి తీరాలి. ఎవరో ఒకరిని నమ్మాలి కదా, నమ్మి తీరాలి. మోసపోయిన తర్వాత చూద్దాం సంగతి, ముందు నమ్ము, నమ్మి తీరాలి అంటున్నాం. అందుకని జ్ఞానేన జీవాత్మ పరమాత్మ ఐక్యం యోగ సన్యస్త కర్మాణం. యోగ సన్యస్త అంటే జ్ఞానేన కర్మణాం సన్యాసం. జ్ఞానం వలన శ్రవణం చేసి యోగేన అంటే, యోగ సన్యస్తం అంటే జ్ఞానం వలన పరమార్థ దర్శన లక్షణేన జ్ఞానం పొందిన తర్వాత ఆ యొక్క ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఈ కర్మలన్నీ కూడా త్యజిస్తాడు. సన్యస్త కర్మాణం, అన్ని కర్మలను త్యజిస్తాడు అంటే కర్మలు చేస్తాడు కానీ కర్మల మీద అభిమానం లేదు. అది అర్థం అక్కడ. ఈ కర్మ వల్ల నాకు ఈ పుణ్యం రావాలి, ఈ కర్మ వల్ల నాకు ఈ పేరు ప్రఖ్యాతి కావాలి, ఈ కర్మ వల్ల నాకు ఈ ప్రయోజనం కావాలి అనే ధ్యాస లేదు. సర్వకర్మాణం సన్యస్య యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం. ఈ సంశయాలు ఉన్నాయి చూసావా, జ్ఞాన సంచిన్న జ్ఞానం వలన వాటిని పోగొట్టుకోవాలి. జ్ఞాన సంచిన్న సంశయం అంటే మన సందేహాలన్నింటినీ కూడా జ్ఞానం వలన పోగొట్టుకోవాలి. అంటే మనం ఆ సందేహాలను తీర్చుకోవాలి. ఏ సందేహం వచ్చినా సరే ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. శాస్త్రపరంగా వస్తే గురువుగారు చెప్తారు, గురువుగారు ఎన్ని క్వశ్చన్లు అడిగినా వాళ్ళకి అలుపు సొలుపు ఉండదు, చెబుతూనే ఉంటారు. అడిగేవాడు దొరికితే చాలు వాళ్ళకి సంతోషం. కనుక సందేహాలు తీర్చుకోవాలి. మన గురించి సందేహం, ఏమిటి నేను ఎవరిని, ఈ శరీరం ఏమిటి సందేహం, జీవుడెవరు, ఈ జీవుడెవరు, దేవుడెవరు, ఈ ప్రపంచం ఏమిటి సందేహాలు, అసలు ఎందుకు వచ్చింది సృష్టి సందేహం. గురువుగారిని అడిగి తెలుసుకో. లౌకికంగా ఏమైనా సందేహాలు ఉంటాయా, అవి కూడా మన పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకో, సందేహాలు తీర్చుకో. సందేహాలు పెట్టుకుంటే మనస్సు సందేహాల పుట్టయిపోతుంది. పుట్టలో ఏముంటాయండి, పాములు ఉంటాయి, చీమలు ఉంటాయి, కొంచెం కదిలిస్తే చాలు బయటకు వస్తాయి, బుడిబుడిబుడి బయటకు వస్తాయి. మన మనస్సు కూడా అంతే, సందేహాల పుట్ట అనుకోండి, కదిలించామంటే సరే అన్ని సందేహాలు. బస్సు వస్తుందంటావా, రైలు పెడుతుందంటావా, ఫ్లైట్ వస్తుందంటావా, నేను పాస్ అవుతానంటావా, ఇట్లాగే అన్ని సందేహాలే. నేను పాస్ అవుతానంటావా, నాకు ఆరోగ్యం ఉందంటావా, నేను బ్రతుకుతానంటావా, అన్నిటికీ అట్లా అడిగితే ఇంకేం చెప్తాం సమాధానం. అట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ మనస్సు బలహీనత, మనిషికి మనస్సు బలహీనత పాపం. ఏం చేస్తాడు, దాంట్లో నుంచి బయటికి రావడం కోసమే భగవద్ధ్యానం, భగవత్ పూజ, గురు ఉపాసన, గురు సేవ, ఇవన్నీ మనకు సత్సాంగత్యం ఉంటే, తద్గ్రంథ పఠనం ఉంటే కొంచెం కొంచెంగా సందేహాలన్నీ తీరుతాయి, బయట పడతాం. అది జ్ఞాన సంచిన్న సంశయ. సంచిన్నం అంటే నాశనం చేయడం, తుంచడం, పోగొట్టాలి జ్ఞానం చేత. ఆత్మవంతం కర్మాణి నిబద్ధంతి. ఆత్మవంతం అంటే ఎవరైతే ఈ ఆత్మ విషయం నందే జాగరూకులై ఉంటారో, ఆత్మని మరచిపోకుండా ఉండేటట్లుగా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళు ఆత్మని మరిచిపోవడానికి ఆస్కారం ఇవ్వరు. గురువుని మర్చిపోవడం, శాస్త్రాన్ని మర్చిపోవడం, గురువు చెప్పిన వాక్యాలను మర్చిపోవడం అనేటువంటి దానికి వాళ్ళు ఆస్కారం ఇవ్వరు. వాళ్ళు ఆత్మవంతులు. అంటే ఆత్మవంతం అంటే ఏమిటి, ఆత్మనే చింతన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చిన గురువు యొక్క మాటలే ఆలోచిస్తూ అదే చింతనలో ఉంటారు. మర్చిపోవడానికి మాత్రం వాళ్ళు ఆస్కారమే ఇవ్వరు ఎటువంటి సమయంలో కూడా. ఇంట్లో ఉన్నా, నేను ఊరికి పోయినా, ఎక్కడున్నా సరే భగవద్గీతను చెప్పిందే నాకు గుర్తొస్తుంటుంది. అలా ఉండాలి. గురువుగారే కనపడుతుంటారు కళ్ళల్లో, గురువుగారి మాటలే వినపడుతుంటాయి చెవుల్లో. అలా ఉన్నాం అనుకోండి, శాస్త్రం ఏమంటుంది తెలుసా, కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, ఆత్మవంతం. అటువంటి ఆత్మవంతుణ్ణి ఇందాక ఏం చెప్పాను, ధనవంతుడు అంటాను చూసారా. ధనవంతుడు అంటే ఎవరు, ధనం ఉన్నవాడు ధనవంతుడు, బలవంతుడు బలం ఉన్నవాడు, ఆత్మవంతుడు ఆత్మలోనే ఆత్మచింతనతోనే ఉండేవాడు ఆత్మవంతుడు. అటువంటి వ్యక్తిని కర్మలు బంధిస్తాయా అర్జున, కర్మాణి నిబద్ధంతి. కర్మలు వాడి జోలికి రావు, కర్మలు బంధించవు అతన్ని. అంటే కర్మలన్నీ కూడా మిథ్యవని నిర్ణయం అయిపోయింది, అవన్నీ ఏం చేస్తాయి అతన్ని, ఏమీ చేయలేవు. పుణ్యకర్మల పాపకర్మల ఏ కర్మలు అంటావు అతన్ని అని పూర్తి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చివరిగా 42వ శ్లోకంలో చదువుతాం.
తస్మాదజ్ఞాన సంభూతం హృష్టం జ్ఞానాశినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత
ఇంత చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జున ఇంత చెప్పాను విన్నావు కదా ఇప్పుడైనా ఇలా చతికిల పడకుండా లేచి నుంచో ఉత్తిష్ట లేచి నిలబడు ఆతిష్ట ఉత్తిష్ట ఆతిష్ట నిర్ణయం చేసుకొని అని అర్థం ఉత్తిష్ట ఆతిష్ట అంటే యుద్ధం చెయ్యాలనేటటువంటి నిర్ణయం తీసుకొని ఉత్తిష్ట ఆతిష్ట ఉత్తిష్ట యుద్ధం చెయ్యాలి నా స్వధర్మం నిష్కామంగా చేస్తాను ఇది క్షత్రియ ధర్మం ఇలా చేయడమే నాకు శ్రేయస్సు అని మనసులో నిర్ణయం తీసుకో సందేహించవాకు ఇలా చేస్తే పాపం వస్తుందేమో నేను ఎందుకు ఇలా చెయ్యాలి అనే సందేహం వద్దు నీ యొక్క స్వధర్మాన్ని ఈ విధంగా చెయ్యి ఫలాన్ని నాకు వదిలిపెట్టు కర్మ మాత్రం నువ్వు చెయ్యి నీకు అందులో ఎటువంటి బంధము ఉండదు ఆతిష్ట ఉత్తిష్ట హే భారత ఎందుకని తస్మాత్ జ్ఞానమే కర్మలన్నింటినీ నాశనం చేస్తుంది కనుక ఈ యుద్ధం అనేటువంటిది పాపకర్మని ఆ పాపకర్మ నన్ను బంధిస్తుందని అలా అనుకోవాకు ఎందుకంటే ఇది పవిత్రం పవిత్రమైన యుద్ధాన్ని చేస్తున్నావు నువ్వు ధర్మయుద్ధాన్ని చేస్తున్నావు ఎందుకు పాపం అనుకుంటావు ధర్మయుద్ధాన్ని చేస్తూ తప్పుగా చూస్తున్నావు ధర్మయుద్ధాన్ని అధర్మం అనుకుంటున్నావు నువ్వు కనుక నా చెప్పిన మాట నేను చెప్పిన మాటల మీద నమ్మకం ఉండాలి కదా నీకు నమ్మకంతో శ్రద్ధతో నీకు మోక్షం కోసం నేను మార్గం చెప్తున్నాను ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి నీ స్వధర్మాన్ని ఆచరించు తస్మాత్ జ్ఞానాశీన ఏనం సంశయం చిత్వా ఏనం సంశయం ఈ సంశయం ఏమిటి ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నేను ఎందుకు చంపాలి వీళ్ళందరినీ మా కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఇవన్నీ సంశయాలు ఉన్నాయి నీకు నాకు పాపం వస్తుంది నేను నరకానికి వెళ్ళిపోతాను ఇవన్నీ సంశయాలే కదా ఈ సంశయాలన్నీ వద్దు నీకు ఈ సంశయాలన్నీ నువ్వు జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు నరకాలి ఖడ్గంతో ఏం చేస్తారు నరుకుతారు కదా అట్లాగే జ్ఞానం అనే దాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో సంశయం అనే దాన్ని నరికివేయాలి జ్ఞాన అసిన అసి అంటే ఖడ్గం జ్ఞాన అసిన అంటే జ్ఞానమనే ఖడ్గంతో సంశయం అనే వృక్షాన్ని మహావృక్షం సంశయం అనేటువంటి విషవృక్షాన్ని ఏనం సంశయం అంటే కర్మయోగము తెలియదు నీకు ఉపాసన యోగము తెలియదు నేను ఇంత చెప్పాను కదా నీకు ఈ కర్మయోగాన్ని గురించి ఉపాసన యోగాన్ని గురించి సంశయం పెట్టుకోవాకు నేను చెప్పిన వాక్యాలన్నీ నమ్ము కర్మయోగంలో చెప్పాను కదా ఉపాసన యోగం చెప్పబోతున్నాను ఇవన్నీ కూడా నువ్వు శ్రద్ధగా విని నమ్మాలి వాటిట్లో సంశయం వద్దు ఆత్మన హృస్తం సంశయం ఈ సంశయం ఎక్కడున్నది నీ మనస్సులోనే ఉంది ఎక్కడో లేదు ఆత్మన అంటే స్వస్య నీ యొక్క హృదయంలో హృస్తం బుద్ధిలో హృది బుద్ధౌ అంటే నీ బుద్ధి అందు ఉన్నటువంటి సంశయాన్ని అజ్ఞాన సంభూతం ఈ సంశయం ఎందుకు వచ్చింది తెలుసా నీకు అసలు అజ్ఞానం వలన వచ్చింది నీకు అజ్ఞానం ఉంది ఆత్మ అజ్ఞానం ఉన్నది అన్ని తెలుసు అనుకుంటున్నావు నువ్వు ఆత్మ అజ్ఞానం ఉన్నది అర్జున నీలో ఈ ఆత్మ అజ్ఞానం వల్ల సంశయం వస్తున్నది కనుక ఆ అజ్ఞానం పోగొట్టాలి అంటే జ్ఞానాన్ని పొందాలి జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని పోగొడితే సంశయం పోతుంది ఇది సంశయం ఎందుకు వచ్చింది అంటే సందేహం ఎందుకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల వచ్చింది ఆత్మ అజ్ఞానం వల్ల ఆత్మ అజ్ఞానం ఎందుకు వచ్చిందంటే ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల కనుక ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఆత్మజ్ఞానం ఖడ్గం లాంటి ఆత్మజ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని కనుక నాశనం చేస్తే సంశయం పోతుంది సంశయం పోతే నీకు మోక్షం వస్తుంది అది కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, జ్ఞానం రావాలి అంటే చిత్తశుద్ధి కావాలి నీకు, చిత్తశుద్ధి కావాలంటే కర్మయోగం చెయ్యి, కర్మయోగం చేయాలంటే నీ స్వధర్మాన్ని ఆచరించు. అక్కడికి వచ్చారు కృష్ణ పరమాత్మ చూడండి. మోక్షం కావాలి అంటే నీకు, మోక్షం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం కావాలి అంటే సందేహాలు పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటే నువ్వు జ్ఞాన అర్హతను పొందాలి. జ్ఞాన అర్హత ఏమిటి ఇక్కడ నీకు? నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేస్తే, నీ స్వధర్మాన్ని చేస్తే నీకు జ్ఞాన యోగ్యత వస్తే, గురు ప్రాప్తి వస్తే, శాస్త్ర ప్రాప్తి కలిగి నీకు జ్ఞాన ప్రాప్తి కలిగితే అన్ని సమంగా చక్కగా ఉంటాయి, నీకు ఎటువంటి బాధ ఉండదు అన్నారు. ఇంతటితో ఈ యొక్క 4వ అధ్యాయం పూర్తి అయిపోయింది. ఇక్కడ జ్ఞాన అశిన అంటే ఏమి నరకాలి, ఇంత చంపాలి అని చెప్పి అంటున్నావు. నరకడం అంటే ఏమిటి ఇక్కడ నరకడానికి? శోక మోహ రాగ ద్వేష అని అర్థం. శోక మోహాది దోషం హరం జ్ఞానం. శోకాన్ని పోగొడుతుంది, మోహాన్ని పోగొడుతుంది ఆది పదార్థ ఎక్సెట్రా ఎక్సెట్రా, రాగ ద్వేష కామ క్రోధ అన్ని కూడా పోగొడుతుంది, హరం పోగొట్టే. సమ్యక్ దర్శనం, జ్ఞానం అంటే సమ్యక్ దర్శనం, సరి అయిన దృష్టి, ఆత్మదృష్టి సరి అయిన దృష్టి. కళ్ళు కొంతకాలం ఉంటే తర్వాత చత్వరం వస్తుంది, తర్వాత లేకపోతే క్యాటరాక్ట్ వస్తుంది. కళ్ళకి దోషం అండి, బుద్ధిలో దోషం ఉండకూడదు. కళ్ళకి ఎంత చేసినా కూడా మీరు దోషం లేకుండా చేయలేరు, కానీ బుద్ధిలో దోషం ఉండకూడదు. బుద్ధిలో దోషం ఉంటే మనిషికి సుఖం లేదు. కనుక శోక మోహ రాగ ద్వేష ఇవన్నీ దోషాలు బుద్ధిలో ఉన్నాయి అజ్ఞానం వలన. ఆ బుద్ధిలో అవన్నీ తీసేయాలి ఒక్కొక్కటి. డాక్టర్ గారు పళ్ళు లాగినట్టు మనం ఏం చేయాలి? ఒక్కొక్కటి లాగేసేయాలి. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, శోక మోహాలన్నింటినీ లాగేసేయాలంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క హ్యామర్ లాంటిది అన్నమాట. భగవద్గీత శ్లోకం వినాలి, విని 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 ఎంతో ఎదగాలి మనిషి. అందుకని భగవద్గీతే మనకు ఔషధం, పరమౌషధం. గురువు ద్వారా వినే భగవద్గీత మన సంసార రోగానికి, సంశయ రోగానికి, అజ్ఞానంతో కూడిన రోగానికి, శోకమోహాలతో కూడిన రోగానికి ఔషధం భగవద్గీత. ఇంట్లో చదవడం కాదు, గురువు ముఖంగా వినాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం, తృప్తి. ఇంతటితో 4వ అధ్యాయం పూర్తి అయింది. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః. ఇంతటితో జ్ఞానకర్మ సన్యాసము అనేటటువంటి 4వ అధ్యాయం పూర్తి అయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.